ಶ್ರೀ ಗುರುಗಣಪತಿ ವಾಣೀ ಹಯಕಂಧರ ದತ್ತ ದಕ್ಷಿಣಾಸ್ಯಾನಾಂ ಚರಣಸ್ಮರಣಂ ಅವಿದ್ಯಾಹರಣೇ ಕರಣಂ ಮಮಾಸ್ತು ಸಚ್ಚರಣಂ. ಓಂ ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಆನಂದೈಕರಸಪ್ರಸಾರ ವಿಲಸನ್ ಮಂದಸ್ಮಿತಾಸ್ಯಂ ಕೃಪಾಪಾರೇಣಂ ನಿಜಭಕ್ತಮಾನಸ ನವಾಂಭೋಜಾತ ಭಾನೋದಯಂ. ಕಾಲಜ್ಞಾನ ವಿದಗ್ರಣಿಂ ಶಿವಕರಂ ಕಾಳೀಸಮಂ ಸದ್ಗುರುಂ ಬ್ರಹ್ಮಜ್ಞಾನಮಯಂ ನಮಾಮಿ ಹನುಮತ್ಕಾಳೀ ಪ್ರಸಾದಾಹ್ವಯಂ. ಅನಂತಶಕ್ತಿ ಸಂಪನ್ನಮಲಂ ಕಾಲವೇದಿನಂ ವಂದೇ ಕಾಳೀ ಪ್ರಸಾದಂ ಮತ್ಕಾಮಿತಾರ್ಥಪ್ರದಂ ಗುರುಂ. ಬುದ್ಧಿರ್ಬಲಂ ಯಶೋಧೈರ್ಯಂ ನಿರ್ಭಯತ್ವಮರೋಗತಾ ಅಜಾಡ್ಯಂ ವಾಕ್ಪಟುತ್ವಂ ಚ ಹನುಮತ್ಸ್ಮರಣಾತ್ ಭವೇತ್. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. ಸಭಾಯೇ ನಮಃ. ಸತ್ಸಂಗ ಸಮಾವೇಶಾಲ್ಲೋ ಇಂಚುಮಿಂಚುಗಾ చివరి భాగంలో ఉన్నాం మనం. సమర్థ రామదాస స్వామివారి చరిత్ర చెప్పుకుంటున్నాం. అయితే నిన్న కొద్దిగా మొదలుపెట్టాము, సరే ఇంతలో సమయం అయిపోవటంలో ఆపేశాము. వారి యొక్క చరిత్రలో ఒక ఘట్టంలో నిన్న ఒకసారి వారు సజ్జన్గఢ్లో ఇదే విధంగా గురువులందరూ ఎక్కడ చూసినా సత్సంగ సమావేశం అంటే వారు చెప్పే సబ్జెక్ట్ కానీ వారు చేసేటువంటి విధానం కానీ మనం మొదలుపెట్టినప్పటి నుంచి మన ఈ చరిత్రలో ప్రతి అణువణువున మన గురుదేవుల యొక్క అనుభవాలు మనందరికీ గుర్తొస్తున్నామనే మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా సజ్జన్గఢ్లో ఒకసారి వారు సత్సంగ సమావేశం చేస్తూ చక్కగా సంకీర్తన చేశారట. అమ్మ కూడా చాలాసార్లు సంకీర్తన మంచి పాట పాడి దానికి చక్కగా మొన్న హరినీవే సర్వాత్మ కూడా దానికి అర్థం చెప్పినట్టుగా సంకీర్తన చేసి వారు దాన్ని చక్కగా దాన్ని వివరించి ఆ పాడినటువంటి విషయాన్ని అందులో ఉండేటువంటి అంతరార్థాన్ని అందులో ఉండేటువంటి తత్వాన్ని చక్కగా వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించి ఆ తర్వాత కాశీక్షేత్రం యొక్క గొప్పతనాన్ని గంగానది యొక్క గొప్పతనాన్ని వీటన్నిటి గురించి వివరిస్తూ అక్కడ మనం అక్కడికి వెళ్ళటం వల్ల అక్కడ దర్శించుకోవటం వల్ల మనకు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి లాభం వాటిని గురించి చాలా చక్కగా వర్ణిస్తున్నారు ఆయన. వర్ణిస్తుంటే అవంతా వింటూ శిష్యులందరూ కూడా అయిపోయింది, సత్సంగం అయిపోయింది తర్వాత వాళ్ళందరూ కూడా పలుకుని స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరంతా వర్ణిస్తుంటే మాకు ఆ కాశీక్షేత్రాన్ని దర్శించాలనిపించింది, కానీ మీతో పాటు మీరు మమ్మల్ని తీసుకెళ్తే మీతో పాటుగా వచ్చి మాకు ఆ కాశీక్షేత్రం దర్శించుకోవాలనేటువంటి కోరిక కలిగింది. ఏ క్షేత్రం అన్నా కానివ్వండి, మన పాటికి మనం వెళ్ళేదో క్షేత్ర దర్శనం యాత్ర తీసొస్తే ఉండేటువంటి ఆనందం వేరు, అదే బాబుజీతో యాత్రలు చేసిన వాళ్ళు వాటిని గురించి చెప్పుకుంటుంటే అవే స్థలాలైనా సరే ఆ ఆనందం వేరు. ఆ రోజుల్లో బాబుజీతో ఆ తర్వాత మాతాజీతో తిరిగేటువంటి భాగ్యం, బాబుజీ ఉన్నప్పుడు ఆయనతో తిరిగే అవకాశం నాకు ఎక్కువ లభించలే అంటే మొన్న కూడా చెప్పుకున్నాను. ఎందుకంటే అప్పుడు అక్కడ ఆశ్రమంలో ఉండే స్కూల్లోను అక్కడ హాస్పిటల్లోను మేము సేవ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ సేవ మానుకుని ఆయన వెంట తిరగటం అనేటువంటిది ఆయనకి ఇష్టం ఉండేది కాదు. నీ సేవ నువ్వు ఒకటి నీకు అప్పచెప్పిన సేవ నువ్వు చేయాలనేవారు, అందుకని కుదరలేదు. కానీ మా మిగిలిన వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటుంటే అవన్నీ వింటాం అమ్మతో కానీ బాబుజీతో కానీ ఆ యాత్రా సందర్శనం అనేటువంటిది గురుదేవులతో వెళ్ళేటువంటి అది విశేషంగా ఉంటుంది దాని యొక్క అనుభవం కానీ దాని ఫలితం కానీ. అందుకని వాళ్ళందరూ, స్వామి మీతో కలిసి మేమంతా కూడా కాశీయాత్ర చేయాలనుకుంటున్నాము, మీరు తీసుకెళ్తే మేమందరం అని చెప్పి ఏదో చిన్నగా పూర్తి కాకుండా ఒకళ్ళకొకళ్ళు కూడ పలుకుని అంటే గురుదేవి దగ్గర భయమే గబగబా మాట్లాడటానికి మనం స్వతంత్రించి అనేసరికి పాప ఆయన నవ్వుతూ యాత్ర చేస్తే బాగానే ఉంటుంది రా, కానీ మరి ఇక్కడ దేవతార్చన ఒకటి ఉంది కదా ఇక్కడ నాకు సజ్జన్గఢ్లో, అది వదిలిపెట్టి నేను ఎట్లా వస్తాను, తీసుకుని ఎట్లా వస్తాను మీతో పాటు నేను తప్పకుండా వెళ్దాం, కాకపోతే ఆ దేవతార్చన చేసేటువంటి వారు ఎవరైనా ఉండాలి కదా ఇక్కడ. మరి మీలో ఎవరైనా సరే ఒకళ్ళ దేవతార్చన చూసుకుంటూ మేము తప్పకుండా దాన్ని నియమం తప్పకుండా దాన్ని ఇచ్చేస్తామండి, రోజు దీపదీప నైవేద్యాలకి లోటు లేకుండా చేస్తామని అనేటైతే వెళ్దాం తప్పకుండా అని ఆయన ఏమి వాళ్ళని ఏం కేకలేయలే, వాళ్ళు భయపడుతూ అడిగినా కూడా అని వాళ్ళకి అభయం ఇచ్చారు. కాకపోతే నిర్ణయించుకోండి మీలో మీరే ఎవరు ఆ దేవతార్చనని మీరు బాధ్యత తీసుకుంటారో అన్నారు. అనేసరికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం శిష్యుల సంగతి, ఎంతసేపటికి వాళ్ళందరికీ వెళ్ళాలంది బాగానే ఉంది, మనం కాకుండా ఆ కుటుంబకున్న వాళ్ళందరూ ఎవరికి ఆ బాధ్యత అప్పచెప్పే చిన్నగా గురువు గారి చెప్పినటువంటిది అట్లా ఆయనతో వెళ్దామని ప్లాన్ వేస్తున్నారు. ఇంతలో వారికి మన కళ్యాణ్ ఉన్నాడు కదా, పప్పు సుద్దయ్య అని పేరు పెట్టాను నిన్న, ఆ కళ్యాణ్ దివాకర్ బట్టి వాళ్ళు గుర్తొచ్చారు. కానీ వాళ్ళు అక్కడ లేరు, అయినా వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఎంతసేపటికి ఆ తింటము ఆయన చెప్పిన పనులు చేయటము తప్ప తిరగటంలో ఎట్లాగో ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, ఇక్కడ ఉండమన్నా ఉంటారు, వాళ్ళు ఏం చెప్పినా వింటారు అని పోనీ వాళ్ళని అడుగుదామంటే వాళ్ళిద్దరూ ఆ సమయంలో అక్కడ లేరట. ఇంతలో కొత్తగా వచ్చిన భక్తులు వాడు గుర్తొచ్చారు వాళ్ళకి అజ్ఞాన్ అని, ఆ అబ్బాయి అక్కడ ఉంటున్నాడు అప్పుడు గుర్తొచ్చి, సరే వాడు ఎట్లాంటి వాడంటే గురువుగారు అసలు వాడు అజ్ఞానం అనగానే వీళ్ళందరికీ ఎగతాళి, వాడి జ్ఞానం ఎడిస్తే కదా అందుకనే వాడిని అజ్ఞానం అన్నారు గురువుగారు అని. గురువుగారు ఒక మాట అన్నారంటే దానికి ఎన్నో అర్థాలు ఉంటాయండి. గురువుగారు ఒకసారి సమర్థ రామదాస స్వామి గారు శివాజీతో అన్నట, పాపం వీడికి ఏమి తెలియదండి, తెల్లనివన్నీ పాలు నల్లవన్నీ నీళ్ళు అనుకుంటూ ఉంటాడు, అందుకే వాడిని నేను పాపం పిచ్చి వేదవని అజ్ఞానాన్ని పిలిపి పేరు పెట్టేవాడికి అన్నట. వాళ్ళకది చాలు అజ్ఞానం అజ్ఞానం వీడి జ్ఞానం అంటే మనకేం గుర్తొచ్చింది, బాబు చివరిలో సభలో ఒకసారి 88లో 88లో తారకమ్మ గారును మా నాన్న అటు ఇటు ఉంచున్నారు కదా ఇద్దరు, ఎప్పుడు చూసినారు చెరువు పక్కన ఉంచునుంటే ఏదో అడిగారు, ప్రశ్న అడిగారు, ఏదో అడిగితే వీళ్ళు చెప్తున్నారు ఏమిటయ్యా అది, వీళ్ళిద్దరూ ఇగో ఇసుక తక్కడా పేడ తక్కడాను అన్నారు ఇద్దరిని. తారకమామి గారు చూపించి ఆయన పేడ తక్కడా ఈయన ఇసుక తక్కడా అన్నారు. అయిపోయి ఉపన్యాసం అంతా అయిన తర్వాత ఆయన ఇసుక తక్కడా పేడ తక్కడా అన్నారంటే మనకు అర్థమైంది అదే ఇసుక పేడాను. ఆ మర్నాడు నుంచి మనలో ఒకళ్ళు వాళ్ళ నరకాల నుంచి ఆ పేర్లు పెట్టి పిలిచే ప్రబుద్ధులు కూడా ఉంటారు, వాళ్ళ గొప్పతనం ఏంటో వాళ్ళ స్థితి ఏంటో మనకు అక్కర్లా, ఆయన ఎందుకన్నారు కూడా మనకు అక్కర్లా, ఇసుక తక్కడా పేడక తక్కడా అని వెంటనే ఎగతాళి మొదలవుతుంది. అందుకని ఆయనే మళ్ళీ కల్పించుకుని దానికి అర్థం చెప్పారు, ఇసుక తక్కడంటే పేడ తక్కడ ఎందుకన్నాను తెలుసా, రేపటి నుంచి మీరు మళ్ళీ వాళ్ళిద్దరిని ఆ పేరు పెట్టి పిలుస్తారేమో అని చెప్తున్నా, పేడంటే దాన్ని మనం అగ్నికి ఆహుతి చేసినప్పుడు దాంట్లోంచి వచ్చేటువంటి విభూతి ఉంది చూసారా, దానికి ఎంత వాల్యూ ఉందో మీకు తెలుసు కదా, అంత గొప్పది అటువంటి స్థితి. మరి ఇసుక తక్కడంటే ఏంటి అనుకున్నారు, ఎంత పెద్ద ఇసుక గుట్ట ఉన్నప్పటికీ అందులో ఒక చిన్న పంచదార కణం ఉన్నా సరే ఒక చీమ దాన్ని వెతుక్కుంటూ దాని సామర్థ్యం మనం పట్టుకోగలమండి, ఇంత పెద్ద ఇసుకలో ఓ పంచ ఇంత పంచదార పోస్తే అందులో పంచదార మనం ఏరగలమా, జల్లించైనా సరే ఏం చేసినా సరే మన వల్ల కాదు, కానీ ఆ చీమకు ఆ సామర్థ్యం ఉంది, వెతుక్కుంటూ ఆ చీమ ఎట్లాగైతే వెళ్తుందో అటు ఆ రకంగా మనకు కావలసిన వస్తువుని ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఈ సమూహంలో ఏ దేన్నైతే మనం పట్టుకోవాలని చెప్తున్నారో దాన్ని పట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటం, ఆ చీమకి ఎట్లా లక్షణమో ఆ లక్షణం కలిగి ఉండటం అది, అందుకని ఇసుక తక్కడా పేడ తక్కడా అని అన్నారు. ఇంకా అక్కడితో అయిపోయింది ఆ రోజుతో, మళ్ళీ ఆ మాటను బయటికి రాలా ఇసుక తక్కడా పేడ అంటే ఏంటి, సమర్థులు వారు, వారు ఏదన్నా ఏం చెప్పి ఏం చేసినా కూడా దానికి ఒక చాలా అంతరార్థం ఉంటుంది దాంతో అంటారు వాళ్ళు. అందుకని ఆయన అజ్ఞానం అంటే వీళ్ళంతా, వాడు ఉన్నాడు కదా అజ్ఞానగాడు, వాడికి ఎట్లాగో వాడికి ఏమీ తెలియదు, గురువుగారు అన్నే అన్నారు, వాడికి ఏం చెప్తే అదే అని వీళ్ళే నిర్ణయించేసుకుని వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే అజ్ఞాన్ నిన్ను గురువుగారు ఇక్కడే ఉండి ఆశ్రమంలో ఉండి దేవతార్చన చేయమని చెప్పారు అనగానే మహాభాగ్యం అన్నాడు వాడు. గురువుగారు చెప్పడం ఏంటి, అసలు నన్ను ఎందుకు చేయమన్నారు, ఆయన ఉన్నారు కదా ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఆ ప్రశ్నలే లేవండి, మనకి ఎన్ని ప్రశ్నలు వస్తాయో చిన్నవి ఒక్క మాట చెప్తే, అసలు ఏం ప్రశ్నించిన గురువుగారు దేవతార్చన చేయమన్నారు, గురువాజ్ఞా శిరోధార్యం అన్నాడు అంతే, అంతేగాని ఏ ప్రశ్న వేయలే. వీళ్ళ తీసుకుని గురువుగారు గురువుగారు అజ్ఞానండి తను చేస్తానన్నాడండి, వాడంతా వాడు అన్నాడా, అసలు వాడికి అక్కడ దేవతార్థన చేయాలని ఎందుకు తడుతుంది, వాడు అజ్ఞానం దేవతాతను చూసుకుంటా అన్నాడండి. అందుకని మరి మీరు ఎవరన్నా చూసుకుంటే వెళ్తా, అయ్యో అట్లాగా తప్పకుండా, అయితే తప్పకుండా అందరం వెళ్దాం కాశీ అన్నారు. దానికి ఏదో ఓ రోజు ముహూర్తం పెట్టిన అందరూ బయలుదేరారు. బయలుదేరుతూ సరే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక అడుగు వెనక ఆగి సమర్థుడు వారు, ఎరా అజ్ఞాన్, మేము ఇంతమంది కలిసి వెళ్తుంటే నీకు రావాలని లేదా, ఏం మాట్లాడవేంట్రా అన్నారు. స్వామి గురుపాద తీర్థంలో కాశీక్షేత్రం ఆ గంగా ఇందులో ఏది లేదండి, అన్ని క్షేత్రాలు అన్ని నదీ తీర్థాల యొక్క ఫలం ఇందులో ఉన్నప్పుడు నాకు ఇంతకంటే ఏం కావాలి, మీ ఆజ్ఞ శిరోధార్య అంటే ఆయనకు అర్థమై ఆయన ముందే ఆయనకి వీడు చెప్పక్కర్లే, ఆయన సర్వాంతరే బాబుజీ అంటుండేవారు, మీ మనసులోకి ఏ మాట వస్తుందో 6 నెలల ముందే గురుదేవుడు తెలుస్తుందనేవారు ఆయన. అట్లాగే అట్లాగే అయితే సరే నాయన చక్కగా చేసుకో, రోజు చక్కగా నువ్వు పూజాధికాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వామికి నైవేద్యం పెట్టాలి సుమ్మా, అందులో ఏమీ లోటు రానివ్వకు. నైవేద్యం పెట్టడం, స్వామి నివేదన అయిన తర్వాత ఆయన ఆరగింపు సేవ అయిన ఆయన ఆరగించిన తర్వాత అందులో ఆయన ఆరగింపు సేవ అయిన తర్వాత అప్పుడు నువ్వు చక్కగా ఏదైనా తీసుకో, నువ్వు జాగ్రత్త నియమాలన్నీ జాగ్రత్త పాటిస్తున్నా వెళ్ళిపోయారు వాళ్ళందరూ. సరే ఈ అజ్ఞాని పాపం గురువుగారు ఏం చెప్తే అది, మర్నాడు నుంచి చక్కగా అన్ని పూజకన్నీ ఏర్పాటు చేసుకున్నాడు, పూజా ద్రవ్యాలను తెచ్చుకున్నాడు, చాలా శ్రద్ధగా పూజ చేశాడు. అంతా అయిన తర్వాత వాడికి చేతైనట్టుగా నివేదన కూడా చక్కగా తయారు చేసి స్వామి ముందు పెట్టి వాడు రోజు చూస్తున్నాడు. వాడికి ఏ మంత్రాలు రాకపోయినా కూడా స్వామి ఏమంటున్నారో అమ్మ చూపిస్తారు కదా, అవన్నీ వాడు చేతైనట్టుగా చేశాడు. అంతా అయ్యాక స్వామి తలుపులేసి బయటకు వచ్చేవారట. అంటే ఓహో అక్కడ లోపల స్వామివారు రాములవారు అది ఆరగిస్తున్నారన్నమాట అని వీడు ఊహించుకున్నాడు. అట్లాగే వాడు కూడా ఊహించుకోవటం ఏంటి, జరగాల్సింది అదే కదా. అట్లాగే వీడు కూడా అంత నివేదన అంతా చేసి బయటకు వచ్చి నుంచున్నాడు. నుంచిన తర్వాత కాసేపు గురువుగారు ఎంతసేపు బయట నుంచినవారో వీడు కూడా అట్లా నుంచున్నాడు. నుంచుని కాసేపు అయిన తర్వాత దాన్ని నమస్కారం చేసుకుంటూ అమ్మ చెప్తారే, మీరు పాదాలు కడుగుతున్నట్టుగా భావన చేసి ఆ పాద అది నీరు అటు చూపించి పక్క పళ్ళెల్లో అట్లా వాడు చక్కగా భావన చేస్తూ వాడు తీసుకుంటున్నట్టుగా వాడు తన్మయత్వంలో ఉండిపోయి కాసేపు అయిన తర్వాత తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాడు. వెళితే అక్కడ పదార్థాలు అక్కడే ఉన్నాయి. ఇదేంటి, రాములు వారు తీసుకుని ఉండాలి కదా ఈ పాటికి, ఎక్కడ అక్కడే ఉన్నాయి ఏంటి, వాడికి అర్థం కాల. కాసేపు చూశాడు, ప్రార్థన చేశాడు, స్వామి మరి మా గురువుగారేమో మీకు నివేదన చేసి మీరు ఆరగించిన తర్వాత నన్ను ఆహారం తీసుకోమని చెప్పారు, దయచేసి మీరు అవే తీసుకుంటే ఆ తర్వాత మరి నేను కూడా ఆహారం తీసుకుంటాను అని మళ్ళీ ఇంకోసారి బయటికి వెళ్ళి తలుపులు వేసుకుని ఉంచున్నాడు. మళ్ళీ వచ్చి చూస్తే అదే పరిస్థితి. వాడికి అర్థం కాల, నా పూజలో ఏదో లోపం ఉంది, నా భక్తిలో ఏదో లోపం ఉన్నట్టుంది, లేకపోతే ఇట్లా ఎందుకు అవుతుంది, మరి గురువుగారు రోజు నివేదన పెడుతూ ఆయన చేసిన విషయమే నాకు చెప్పారు కదా, నేను ఆయన చెప్పిందే చేసినా కూడా ఎందుకు జరగట్లేదు అని చెప్పి వాడు కాసేపు ఆలోచించాడు, బతిమాలాడు, కొంచెం గట్టిగా అడిగాడు. ఇక వాడు చిన్నపిల్లవాడు, వాడికి ఆకలేస్తోంది పాపం, ఇక ఏడవటం ప్రారంభించాడు. ఏంటి స్వామి మీరు రాకపోతే ఎట్లా, నాకు ఆకలేస్తోంది, మీరు వస్తారని చెప్పారు మా గురువుగారు, నా ఆకలి పక్కన పెట్టి మీరు అసలు ఇవన్నీ తీసుకోకపోతే వీటిని స్వీకరించకపోతే రేపు పొద్దున్న నేను మా గురువుగారు ఏం సమాధానం చెప్పను, గురువుగారు నాకు ఇచ్చిన ఈ డ్యూటీ నేను సరిగ్గా చెయ్యాలి కదా, ఆయనకి నేనేమని సమాధానం చెప్పనని చెప్పి ఇక పాపం చిన్నపిల్లడు రోధిస్తున్నాడు. ఏడ్చి చివరికి ఎంత ఏడ్చినా స్వామి ప్రత్యక్షం కాకపోయేసరికి అప్పుడు ఇక లాభం లేదు, గురువుగారు చెప్పిన దీని డ్యూటీని విధిని నేను సరిగ్గా నిర్వర్తించలేకపోయినప్పుడు నా భక్తిలో లోపం ఉండబట్టే ఇక్కడ ఇది జరగలేదు, అటువంటి అప్పుడు నేను ఉండి ప్రయోజనం ఏంటి, నేను నా ప్రాణాలు నీకు అర్పించేస్తానని చెప్పి రాముల వారి పాదాలకి వేసి తలకాయ కొట్టుకోవడం మొదలెట్టాడు ఆ పిల్లవాడు. పాపం రక్తసిక్తం అయిపోతున్నాడు. అప్పుడు ఇక నిజంగానే రాముల వారు ప్రత్యక్షమయ్యి, ఒరే ఏంటి నాన్న ఏమిట్రా, స్వామి మా గురువుగారు చెప్పారు ఇంత ఏడ్చి ఇంత తలకాయ పగలగొట్టుకుంటే కానీ మీరు రాలేదు చివరికి, మీరు నివేదన పెట్టమని చెప్పారు, మీరు స్వీకరిస్తారని కూర్చున్నా ఇప్పటిదాకా మీరు రాలేదు అంటే, సరే నాన్న వచ్చా కదా, సరే పెట్టు నేను తింటాను, మీరు ఒక్కరు వస్తే ఎట్లాగండి, మా గురువుగారు సీతారామ లక్ష్మణులు హనుమత్ సమేత అందరూ పరివారంతో వస్తారని చెప్పారు, అందరూ వస్తే కానీ నేను వడ్డించను, మా గురువుగారు చెప్పిన మాట నేను వినాల్సిందే అన్నారు. సరే తప్పుతుందే, అందరినీ తీసుకొచ్చారు ఆయన, అందరికీ చక్కగా కూర్చోపెట్టారు, వడ్డించారు, అందరూ చక్కగా భుజించిన తర్వాత ఆ వచ్చే దాన్ని ఆ ప్రసాదాన్ని నమస్కారం చేసి స్వామి పక్కన పెట్టుకున్న తర్వాత తీసుకోవడానికి, స్వామి దయచేసి నన్ను ఇట్లా ఏడిపించకండి రోజు, మా గురువు గారు వచ్చేదాకా మరి నేను ఇట్లా మీకు నేను పూజ చేసి మీకు నివేదన పెడుతూ ఉంటాను, మీరు ప్రతిరోజు వచ్చి నేను నివేదన పెట్టగానే మీరు తీసుకుంటే నాకు సంతోషం, లేకపోతే నాకు మా గురువుగారికి నేను సమాధానం చెప్పలేను నేను, అందుకని నన్ను ఏడిపించకుండా రోజు ఇట్లా నేను టైంకి వచ్చేసి చక్కగా మీరందరూ కూడా ప్రసాదం తీసుకుంటే తల్లి ఇంకేం చేయక్కర్లా అన్నాడు. వాడికి తెలిసింది అది ఒక్కటే, అట్లాగే తప్పకుండా అన్నారు, అభయం ఇచ్చారు, వెళ్ళిపోయారు వాళ్ళందరూ. రెండో రోజు గడిచింది, మూడో రోజు గడిచింది, నాలుగో రోజు చక్కగా అందరినీ కూర్చోబెట్టి వడ్డిస్తూ ఏదో ఆలోచిస్తున్నట్టు వీడి ఇట్లా బుర్రగోకుంటూ, ఏమిట్రా ఇంత పెట్టి చక్కగా ఏమిటి ఆలోచిస్తున్నావు, ఏ నీ మనసులో ఏముందో చెప్పరా అన్నట. అంటే స్వామి అంటే అంటున్నట్టు వీడు చేయి నలుపుకుంటూ, ఏమిటో చెప్పరా అన్నట. మా గురువుగారు అన్నారండి అనేవారండి, మనం ఎప్పుడూ కూడా కష్టపడకుండా ఎవరి దగ్గర ఉచితంగా ఏమీ తీసుకోకూడదు, కష్టపడేవాడికి అన్నం పెట్టమన్నారండి. అంటే మీరేమో ఊరికే వస్తున్నారు, కూర్చుంటున్నారు, భోంచేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మరి రేపు పొద్దున మా గురువుగారు చేయరా, కష్టపడిన వాళ్ళకి మరి ఆయన చెప్పిన మాట నేను పాటించాలి కదండి, మీరేం కష్టపడటం లేదు మరి మరి అంటున్నట్ట. ఆహా అదే ఆ నిజమేనా, ఏంటో వస్తున్నాం, కూర్చుంటున్నాం, తింటున్నాం, వెళ్ళిపోతున్నాం, సరే చెప్పు నిజమే, రేపటి నుంచి మేము కూడా ఏదైనా చేస్తాం, ఏం చేయాలో చెప్పు అన్నట్ట. ఆయన సరే ఏం చెప్పమంటారు స్వామి, అమ్మ ఉంది కదా సీతమ్మ తల్లి, కాస్త కూరలు అవి తరిగి పెట్టి నాకు వంటకి చేస్తే, హనుమంతుడు ఆయన ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, కాస్త అట్లా వెళ్ళి కట్టెలు వంట చెరుకు అవి తెచ్చిపెట్టి కాస్త దానికి కావాల్సినటువంటి ద్రవ్యాలు కూరలు అవన్నీ తెచ్చిపెట్టి లక్ష్మణుడేమో అవన్నీ చేసి పెడితే తప్పకుండా అందరం చేస్తాము, మరి నేనేం చేయాలరా అన్నారు రాములు వారు. స్వామి మీరు దేవుడు కదండి, మీకు ఎక్కువ పని చెప్పను, మీరు కాస్త ఆ పూజకి కావాల్సినటువంటి ఆ పూజా ద్రవ్యాలు కాస్త ఒత్తేసి నూనె ఇవన్నీ రెడీ చేస్తే నేను వచ్చి పూజ చేసి, మీరు అంతకంటే ఎక్కువేం పని చేయదు, మీరు దేవుడు కాబట్టి అని చెప్పి ఆయనకి ఆ పని చెప్పి చక్కగా వీడు జరిగిందండి, ఇదంతా కల్పితం కాదు అని అన్నట్ట. సరే తప్పకుండా అన్నారు, రోజు ఇవన్నీ జరిగిపోతున్నాయి, అట్లాగే సీతమ్మ వారు కూరలు కోయటం, హనుమంతుడి కట్టెలు తేవటం, లక్ష్మణుడు కూరగాయలు అన్నీ తేవటం, రాముల వారేమో పూజకు సిద్ధం చేయటం, ఇక్కడ మన వాళ్ళందరూ చేసినట్టు, అప్పుడు ఆయన కూర్చోబెట్టి వీడు పూజ చేయటం, అంతా అయ్యాక వడ్డించడం, అంతా తింటాం, బాగానే గడుస్తుంది. మళ్ళీ నాలుగు రోజులు అయ్యాక వీడికి చక్కగా పాయసం మీద చేసేట వీడు చేసి ఆ రోజు కొంచెం స్పెషల్గా అందరికీ వడ్డించిన తర్వాత అందరు తింటుంటే చాలా దుఃఖం వచ్చింది పిల్లవాడికి, ఆపుకుంటున్నట్టు అక్కడికి చాలా దుఃఖం వస్తే ఆపుకుంటుంటే ఇదేమిట్రా శుభం అంటూ విస్తళ్ళలో అన్నం పెట్టి ఎదురుకుండా ఏడుస్తూ కూర్చుంటే మేమేం తింటానరా, ఎందుకు ఏడుస్తున్నాం అన్నట్టు మళ్ళీ రాముల వారు. అనేసరికి ఏం లేదు స్వామి, మా గురువుగారికి పాయసం అంటే ఎంతో ఇష్టము, ఇంతమందికి నేను పెట్టగలగా కానీ మా గురువుగారికి నేను పెట్టలేకపోయాను కదా, ఇవాళ మా గురువుగారు ఉంటే ఈ పాయసం నేను వండి పెడితే ఎంత సంతోషించేవారు అన్నట్టు. అనేసరికి దానికేం భాగ్యం రా, పోనీ అట్లాగే తీసుకెళ్దాంలే. అవునరా మీ గురువుగారు ఇక్కడ లేరు కదా, మరి ఎక్కడో ఉన్నారు కదా, కాశీకి వెళ్ళారంటున్నావు, ఎట్లాగా మరి నువ్వు అట్లా బాధపడితే ఎట్లా చెప్పు అనేసరికి, లేకపోతే మటుకేమండి, అవు ఆయన ఉన్నాడు కదా, ఆయన తలుచుకుంటే లంకని నిమిషంలో దాటాడైనా నన్ను ఎంతలోకి తీసుకెళ్తారండి అనగానే హనుమంతుడు గుర్రుమని చూశారట, ఆయన భుజస్కంధాల మీద రాముల వారికి తప్ప రామలక్ష్మణ్ తప్ప ఇంకోళ్ళకి స్థానం లేదు అసలు అక్కడ, అటువంటిది ఈ కుర్రవెధవ నన్ను ఇంత నన్ను ఇట్లా చేస్తాడా అని ఆయన కోపం వచ్చింది. ఓ తప్పకుండా అన్నారు రాములు వారు, ఇంకా తప్పేదేముంది అక్కడ, రాములు వారి ఆజ్ఞ అని హనుమా అన్నారు. అనేసరికి గబగబా ఆ పాయసం చక్క వేడివేడి పాయసం ఒక దీంట్లో పోసుకుని హనుమ భుజాల మీద ఎక్కించుకున్నాడు, తప్పదు కదా క్షణంలో అక్కడ కాశీ దగ్గరికి వాలాడు వెళ్ళి. అక్కడ గురువుగారు సమర్థ రామదాస్ స్వామి వారు గంగా స్నానం చేసి శిష్యులందరితో వస్తున్నారు, అట్లా వస్తుంటే గబగబా ఎదురెళ్ళి గురుదేవా అని వెళ్ళి కాళ్ళ మీద పడ్డాట, ఇదేంట్రా ఇట్లా వచ్చావు నువ్వు చేతిలో క్యాను, మళ్ళీ పైగా ఏంట్రా ఇట్లా వచ్చావంటే, స్వామి మీకు నా నమస్కారం, మీకు పాయసం ఇష్టం కదండి, ఇవాళ పాయసం చేశాను అందుకోసం, అదేంట్రా నీకు నేనేం చెప్పాను, ఆ దేవతార్త నువ్వు వదిలిపెట్టి రావద్దని చెప్పా కదా, నువ్వు దేవతార్థను వదిలిపెట్టిన అంటే కదా నీకు నేను అప్పచెప్పి నేను ఇట్లా బయలుదేరి వచ్చాను అంటే నా మాట ఉల్లంఘించావా అన్నట. లేదు స్వామి నేను పూజ చేసే వచ్చాను, నివేదన పెట్టే వచ్చానంటే, నివేదన పెట్టి ఎట్లా వస్తావురా నువ్వు, ఇదిగో చూడండి అంటే ఆ క్యాన్ అది ఇంకా వేడిగా ఉందిట, ఇదేంట్రా వేడిగా కూడా ఉంది, ఎట్లా ఎట్లా వచ్చావు నువ్వు, ఏంటో విషయం చెప్పు నాకన్నట్టు ఆయనకు ముందు కంగారు వచ్చి. అంటేనండి అదిగో ఎట్లా వచ్చారు, నేను ఎవరు తీసుకొచ్చారు, ఆయన చెప్పొద్దు అన్నారండి అంటున్నారు. ఆయన హనుమంతుడు అన్నట్టు, నేను చెట్టు వెనకాల నుంచి నేను ఇక్కడ నుంచుంటాను, నేను తీసుకొచ్చానని చెప్పకన్నట్ట. అటు చూపిస్తూ ఆయన చెప్పొద్దు అన్నారండి అన్నట్టు. ఎవర్రా అదే అంటే, అదేనండి ఆయన. ఆయన అటు తిరిగి చూస్తే హనుమంతుడు. ఇప్పుడు గబగబా రా సమర్థ రామదాస్ స్వామి గారు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, స్వామి ఇటువంటి ఈ వీడు ఒక అజ్ఞానం, అందుకే వాడిని అజ్ఞానం అంటే వాడు తెలియదండి, ఏమీ అభంశుభం తెలియని ఇదండి వాడు, మీరేమో దయచేసి క్షమించండి నన్ను, మిమ్మల్ని శ్రమ పెట్టాడా వాడు, వాడు తెలియక చేసిన పని అంటే, ఈ శ్రమదేముందయ్యా, ఇది చాలా తక్కువ, ఇది అక్కడ పెడుతున్నాడు మమ్మల్ని అందరినీ, ఆ సీతమ్మ వారిని వాళ్ళని మా వాడు పెట్టే తిప్పలు అంతా ఇంత కాదు, మీరు తొందరగా మీ పుణ్యమా అంటూ మీరు తొందరగా అక్కడికి వచ్చేస్తే, సజ్జనగడ తిరిగి వస్తే మాకు దాస్య ముక్తి అవుతుంది, కాబట్టి మిమ్మల్ని మమ్మల్ని దాస్య ముక్తిని చేయండి అన్నట్టు హనుమంతుడు. అనేసరికి పాపం ఆయన వాడిని కేకలేసి వరే అట్లా చేయొచ్చా అని చెప్పి మొత్తానికి ఆ విధంగా ఆయన దానికి తిరిగి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత వెళ్తూ అప్పుడు చెప్పారు శిష్యులతో, మీరంతా కలిసి అబద్ధం చెప్పి ఎవరినా ఒకరికి నుండి దేవతార్చన చేయండిరా అంటే, గురువు దగ్గర మనం మాట దాస్తున్నాం అనుకుంటా, మేము చాలా గొప్పగా మాట్లాడాం అనుకుంటారు, మేము ఆంతర్యంలో ఎన్ని సత్సంగాల్లో మనం వింటున్నాము, చాలా ఒక చిన్న మాట సరండి, పెద్ద పెద్దవే మనం పాటించక్కర్లా, సత్యముగను పవిత్రముగను మృదువుగను ఉండు వాక్కులు అంటున్నాం, సత్యముగను అది పట్టుకున్నా చాలు. ఏం పాటించారు మీ అందరూ, ఎప్పుడు చూసినా వాళ్ళ మీద వాడి మీద పెట్టి వెడి మీద పెట్టి అబద్ధం చెప్పి మీరందరూ ఏం బాగుకున్నారు ఇక్కడికి వచ్చి, అక్కడుండి వాడు ఎటువంటి ఇది లబ్ధిని పొందారా మీరు చూడండి, గురువాక్య పాలన వల్ల వాడికి వచ్చేటువంటి లాభం ఏంటో మీరు గ్రహించారా, అదిరా గురుభక్తి అంటే అని చెప్పి వాళ్ళందరికీ బుద్ధి చెప్పి మళ్ళీ చెంప, వాళ్ళు ఎప్పటికప్పుడు చెంపలు వేసుకుంటూనే ఉన్నారు, కాళ్ళ మీద పడుతూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం కదా చరిత్రలో పడ్డారు. సరే ఆ విధంగా అజ్ఞాన్ని వెంట పెట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ సజ్జనగడలో వాళ్ళు చక్కగా ఆ విధంగా అది అజ్ఞానంతో ఉండేటువంటి ఘట్టం అన్నమాట. ఆ తర్వాత ఒకసారి ఇంకా కొద్దిగా 5 నిమిషాలు టైం ఉంది మనకి, చిన్న ఘట్టం ఒకటి చెప్పుకుందాం. ఒకసారి స్వాముల వారు వీడేంటి చేసేది, వీడి పేరేంటి కళ్యాణ్ మీద వాడికి వాళ్ళకి బాగా ఇది ఉంది కదా, కళ్యాణ్ ఎప్పుడు నెతికెక్కించుకుంటారు, వాడికి అన్ని ఆహార పదార్థాలని బాగా పెడతారు, అది ఇది ఏది చెప్పినా చేస్తాడు మా కళ్యాణ్, నా కోసం ప్రాణాలైనా అర్పిస్తాడు అంటుండేవారు ఆయన శివాజీతో, శివాజీ మహారాజుతో. అది వాళ్ళకి ఇదన్నమాట, ఎప్పుడు చూసినా వాడిని మెచ్చుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారని. అందుకని ఒకసారి ఏం చేశారంటే, రాత్రి పడుకుని ఉండగా ఒక రాత్రి వేళ కొంచెం పొద్దుపోయిన తర్వాత ఆయనకు రోజు తాంబూలం వేసుకునేటువంటి అలవాటు ఉంది. సరే ఒక రాత్రి వేళ లేచి గబగబా కళ్యాణ్ణి కాకుండా మిగిలిన శిష్యులు అయిపోరే, నాకు తాంబూలం కావాలరా, ఇప్పుడు నాకు తాంబూలం వేసుకోవాలి, మీరు తెచ్చిపెట్టండి అన్నారు. అనేసరికి వాళ్ళకి, అమ్మయ్య ఇవాళ కళ్యాణ్ణి కాకుండా మన్ని పిలిచారు, మనకి ఛాన్స్ దొరికింది అనుకుని గబగబా అందరూ పరిగెత్తారు, ఒకళ్ళు సున్నము అన్ని దాంట్లో వేసేవన్నీ ఉంటాయి, అన్నీ ఏర్పరచుకున్నారు. వాళ్ళకి తమలపాకులు కనపడ్డా చాలా వెతికారు, కనపడకపోయేసరికి సరే అప్పుడు గబగబా స్వామివారి దగ్గరికి వచ్చి, అయ్యా తమలపాకులు కనపడలేదండి, ఎక్కడున్నాయో మాకు, ఆ కళ్యాణ్ గారు ఎక్కడ పెట్టాడో అంటే, వెతకండ్రా అన్నట్టు, మొత్తం వెతికామండి అన్నట్టు. ఫోన్లే ఇప్పుడు ఇక్కడ లేకపోతే ఏమైంది, ఏ మనం బయటికి వెళ్తే తీగలు ఉండవా, తమలపాకు తీగలు ఉండవా, వాటికి ఆకులు ఉండవా, తీసుకురండి అన్నట. ఇప్పుడు ఏంటి స్వామి, రాత్రి అర్ధరాత్రి అవుతోంది, ఇప్పుడు అడవుల్లోకి వెళ్తే కానీ ఉండవు తమలపాకులు, అడవులు అంటే సామాన్యంగా ఉంటాయా, అక్కడ ఎన్ని క్రూర జంతువులు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, మీకెందుకు తెల్లవారుగానే మీకు ఇస్తాం కదా, తెల్లవారాక సంగతి మీకెందుకు, నాకు ఇప్పుడు కావాలన్నట్టు ఆయన. అనేసరికి ఇక వీళ్ళకి ఒక అతుక్కుమంది ఇప్పుడు వెళ్ళాలంటే అడవుల్లోకి ఎవరికి, వాళ్ళకే భయం, అప్పటిదాకా మాకు ఛాన్స్ దొరికింది అనుకున్నారు కానీ ఏం తెల్లవారిన దాకా ఆగచ్చు కదా అని ఒకడు, మనసులో వాళ్ళ భావాలు అన్నీ ఆయనకు అర్థమవుతుండండి, మన ముఖ కవళికలు చాలండి. సరే ఏదేదో అనుకుంటున్నారు, ఒరే మీ వల్ల కాదు కానీ ఆ కళ్యాణ్ పిలుచురండి అన్నారు. అనేసరికి కళ్యాణ్ వచ్చాడు, వచ్చి ఏంటి స్వామి తాంబూలం వేసుకోవాలందిరా, నాకు తమలపాకులు కనపట్టలేదు అంటున్నారు, వీళ్ళు ఇక్కడ లేవంటున్నారు, ఎక్కడికో అడవిలోకి వెళ్ళాడు కదా, అదెంత పని స్వామి నేను వెళ్తా అన్నాడు అంతే. ఇంకా మళ్ళీ ఆలోచన, ఇంకో 2 ఆలోచన లేదు అక్కడ, గబగబా చెప్పులు అది ఆ రోజుల్లో ఏవో ఉంటాయి కదా, తొడుక్కున్నాడు వెళ్ళిపోయాడు అడవిలోకి వెళ్ళిపోయాడు తమలపాకులు తేవడానికి. గురువుగారికి ఏదైనా సేవ అంటే అక్కడ అది దాని మనకి ఆ ముందు యొక్క వచ్చేటువంటి దాని ఫలితం ఏంటి, ఎట్లా ఉంటుంది, అది అడవే సముద్రమా దూకాల వాడికి లోయ ఎన్నో ఉన్నాయండి ఇటువంటివి ఘట్టాలు మనకి, 4 రోజులే టైం ఉంది కదా, వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళేసరికి ఇంక అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు మొదలు వెళ్ళాడు పోటుగాళ్ళగా అక్కడికి. మొన్న అనుకోలే వాళ్ళు నీళ్లు తెస్తా అండాలతో కిందికంటే వెళ్ళాడు, ఏం చేద్దామని వెళ్ళాడు. అయినా ఈ గురువుగారు మాత్రం అందరికీ చెప్తారు, ఏ తాంబూలం వేసుకోకపోతే అంత నడవదా, ఒక పూట తాంబూలం లేకపోతే అసలు ఎక్కడి దాకా పోయిందో చూడండి వాళ్ళ ఆలోచన. ఒక పూట తాంబూలం లేకపోతే ఏమైంది, దానికోసం ఇంత హడావిడి చేయాలా, అంత తెల్లారేక వేసుకోకూడదా అంటే ఆయనకు కూడా జిహ్వా చాపల్యమని ఆ మాటలు కూడా వాడారు కొంతమంది శిష్యులు. అంటే అది అంత మాత్రం ఆ కోరికను అరికట్టుకోలేరా అని ఒకళ్ళు. అది బుద్ధి ఎట్లా ఉంటుందంటే గడ్డి తింటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు చూసారా, ఆ రకంగా మొదలెట్టారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సరే వాడు వెళ్ళాడు, ఎంతసేపు అయినా తిరిగి రాకపోయేసరికి గురువుగారు, ఒరే వాడేమో చెప్తే వినకుండా తమలపాకం కోసం వెళ్ళాడు, వాడు రానే లేదు, వాడు ఇంకా రాడు రా, వాడు తిరిగి రాడేమో, రాడు పదండి చూద్దాం, మీకు అసలు ఏమైనా చీమ కుట్టినట్టన్నా ఉందా, అయ్యో వెళ్ళాడే పోనీ తోడన్నా వెళ్దాం అనుకున్నారా మీరు, అది కూడా లేదు, కనీసం వాడి సహాయం కూడా వెళ్ళలేదు, ఇది మీరు చేస్తున్నటువంటిది. వాడి పరిస్థితి ఎట్లా ఉందో అక్కడ వస్తాం, మీరు వెళ్ళి వెతుకుతారనండి అని చెప్పి ఆయన బయలుదేరితే తప్పేదే ఉందండి. చెమ్మ చీకటి, ఎక్కడో అడవుల్లోకి వెళ్ళాడు వాడు. సరే డ్యూటీలు వెలిగింపించి ఆయన తీసుకెళ్ళారు. తీసుకెళ్లేసరికి ఒక చోట ఎక్కడో చిన్నగా మూలుగులాగా వెళ్ళిపోతుంది, ఆ డ్యూటీల వెలుగులో ఒక చెట్టు కింద పడున్నాడు అక్కడ వాడు కళ్యాణ్. పడుండి వాడి స్పృహతే పడిపోయినాడు, వాడి నోట్లోంచి నొరగొస్తుంది పక్కన. ఆయన ఆ వెలుగులో చూస్తే ఒక నల్ల తాచు వాడి పక్కన పడగ విప్పి నుంచుంది. అంటే ఆ పాము కాటికి గురయ్యాడు అనమాట వాడు. వెంటనే ఆయన అయ్యయ్యో వీడు ఇట్లా అయింది అని చెప్పి అక్కడ ఆ నాగులకి రాజైనటువంటి వాడిని ప్రార్థిస్తే ఆయన వచ్చి అన్నట్ట నాగుతో అన్నట్ట, ఏమమ్మా నీకు మేము ఎప్పుడన్నా నీ జోలికి వచ్చామా, నీకు అపకారం చేసామా మేము, ఎప్పుడు నీ జోలికే రాలేదే, ఎందుకు అంట అటువంటి అమాయకుడిని నువ్వు ఇచ్చేసావు, నువ్వు అది నీకు న్యాయమేనా, తప్పు నువ్వు చేసిన తప్పు, ఇంకెప్పుడు ఇటువంటి పని చేయకండి, మీ జాతి అంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన అనేసరికి అత నాగు ఆ నల్ల తాచు అది తల వంచి నమస్కారం చేసేయానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మన ఆశ్రమంలో కూడా జరిగిందండి ఇది. ఆశ్రమం కట్టిన కొత్తల్లో చాలా పాములు ఉండేవి, ఇప్పటికీ అప్పుడక్కడ కనపడుతూ ఉంటాయంటారు. ఇంతకుముందు చాలా కనపడేవి, అప్పుడు బాబుజీనే చెప్పారు, మా అమ్మ కూడా చెప్తుంటారు మనకి, చాలా కనపడుతుంటే అందరూ భయపడుతుండేవాళ్ళు కనపడితే. కానీ ఇప్పటికీ మన ఆశ్రమంలో తాచుపాముని చంపమండి, అది బాబుజీ ఆజ్ఞ, మీరు దాని జోలికి వెళ్ళకండి, మిమ్మల్ని అవేం చేయమన్నారు. ఈ రోజుకి ఆశ్రమంలో పాము తాచుపాము వల్ల ఎవరు బాధపడ్డవాళ్ళు, దానికి కాటుకు గురైన వాళ్ళు ఎవరు లేరండి. అసలు అది ఎటువంటి తోట అంటే ఆశ్రమం కట్టిన కొత్తలో 72లో మేమందరం ఒక చాపలేసి పడుకుంటే తెల్లాలేసరికి చాప కింద ఇంత చదువు ఉండేది, అసలు మా మీది నుంచే తేళ్లే పోయేవే పాములే పోయేవు, ఏ ధైర్యంతో పడుకున్నాం అక్కడ. అప్పుడు చెప్పారు ఆయన, ఒకరోజు ఒక కొన్ని నాగులు వచ్చాయని కంప్లైంట్ చేశాట బాబూజీకి, ఇట్లా ఫలాని వీళ్ళంతా మమ్మల్ని ఈ రకంగా హింసిస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు కానీ రకరకాలుగా ఉంటాయి మనకు తెలుసు కదా, వాటి జోలికి మనం ఎక్కువ వెళ్ళకూడదు, ఎట్లా పడితే అట్లా అన్నీ పారేయకూడదు ఆ నాగులు నివసించేటువంటి చోట, అంటే ఈ మైల వస్తువులు అట్లాంటివన్నీ పడేయకూడదు, ఇవన్నీ మమ్మల్ని వీటితో మమ్మల్ని వాళ్ళు కష్టపెడుతున్నారు మరి అనేసరికి నేను వాళ్ళకి చెప్తాను, మీరు మటుకు వాళ్ళ జోలికి రాకండి, మీ వాళ్ళ జోలికి రాకండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను నేనని చెప్పారు ఆయన. బాబుజీ స్వయంగా చెప్పారు. అప్పటి నుంచి మా అందరికీ వార్నింగ్ ఇచ్చారు, మీరు పిచ్చి పనులు ఎవరు చేయకండి, వాడి జోలికి వెళ్ళకండి అని. అట్లా ఎవరన్నా పిచ్చి పనులు చేసి ఆయన మాట ఉల్లంఘిస్తే తప్ప, ఉల్లంఘించలేదు అయినా కూడా తెలియక ఏదైనా జరిగితే ఆయన కాపాడుకున్నారు. తెలియక ఇప్పుడు బయట ఊళ్ళల్లో ఏదైనా పాము తొక్కితే ఏదో పగపడుతుంది ఏదో అంటారు, అసలు మాకు దాని గురించి తెలియదండి. అక్కడ మేము వాటి మధ్య బతుకుతున్నాం, అప్పటి నుంచి వాటి మధ్య బతికాం. ఆయన ఆజ్ఞ శిరోధార్యం అవి వెళ్ళిపోయినాయి, ఇక్కడ ఉన్న భక్తులు కూడా అట్లాగే ఉంటున్నారు, ఎవరికి కూడా ఏమి హాని జరగలేదు. అట్లా వెళ్ళిపోయింది ఆ నాగు, వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన వాడి ఇప్పుడే పడున్నాడు అట్లా. అప్పుడు భైరవుణ్ణి ఆయన ప్రార్థించి చెక్ చేసుకుని వాడి ఒంట్లో ఉండేటువంటి విషయాన్ని నువ్వు హరించాలని చెప్పి ఆయన ఆజ్ఞ చేస్తే ఆయన దాన్ని హరింపజేస్తే అప్పుడు వాడు లేస్తే వాడిని పట్టుకుని కళ్యాణ్ నువ్వు ఇంత దీనికి ఇచ్చేసేవని అప్పుడు ఆ భైరవుడు నమస్కారం చేసి ఆయన నా కళ్యాణ్ని నాకు తిరిగి ఇచ్చావు, నువ్వు బతికించావు, నీకు రేపు నేను ఇన్ని సేర్ల ఏదో బెల్లమో ఏదో నీకు నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెడతాను నీకు అని చెప్పి ఆయన మాటిచ్చి ఆయనకి ఆ రకంగా ఆ కళ్యాణి హత్తుకుని ఆయన గుండెలకు హత్తుకుని ఆయన విలపించారు.
जय जय महाराज। ओम धर्मनुच्याचार्य।